ఇది తెలియాలి అంటే ముందు కాలం అంటే ఏంటో మనకి తెలియాలి. కదలిక ఉంటే తప్ప కాలాన్ని తెలుసుకోలేము. ఆ కదలిక కూడా ఏదో ఒక దానికి తులనాత్మకంగా ఉండాలి, రిలేటివ్గా ఉండాలి. ట్రైన్ వెళ్తోంది, మనం కూర్చునున్నా పక్క ట్రైన్ కదిలితే మన ట్రైన్ కదిలినట్టు అనుభూతి వస్తుంది. ఈ మూమెంట్, ఈ కదలిక కాలానికి బేసిస్. ఈ కదలికను ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు, పృథ్వీ వీటి కదలికను స్టాండర్డ్గా తీసుకున్నారు. సూర్యోదయము, సూర్యాస్తమయము అంటే పృథ్వీ యొక్క గతి. మనకు ఒకరోజు దీనిని 24 భాగాలు చేశారు. ఆ గంటని మళ్ళీ 60 భాగాలు చేశారు. నిమిషము, ఆ నిమిషాన్ని మళ్ళీ 60 భాగాలు చేశారు సెకండ్. అంటే ఏంటన్నమాట, ఒక సెకండ్ అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కాలములో 1/24 × 60 × 60 ఓ 1/2. అంటే ఈ కాలము దేని బట్టి మనం కొలుచుకుంటున్నాం, గతి. ఈ గతి వల్ల ఏర్పడేటటువంటి సృష్టిని జగతి అంటాం. జగత్ ఏది అయితే గతి నుంచి ఉత్పన్నమైనదో. పూర్వకాలంలో కాశీకి వెళ్లాలంటే 6 నెలలు పట్టేది, ముఖ్యంగా ఇక్కడి నుంచి. తర్వాత వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో రాదో తెలియదు. దారులు లేవు కరెక్ట్గా, దారి దోపిడీలు. భగవంతుడి మీద నమ్మకంతో పుణ్యం వస్తుందని వెళ్ళేవారు, తిరిగి వస్తే సందర్భం తీసుకునేవారు. అంటే వాడు చచ్చి బతికొచ్చినట్టే లెక్క. ఇప్పుడు కాశీకి వెళ్ళాలంటే చాలా తెలియక. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, పృథ్వీ చుట్టూ సూర్యుడి చుట్టూ పృథ్వీ తిరిగే గతి అలాగే ఉందా, మనము పృథ్వీ మీద తిరిగే గతి బాగా ఫాస్ట్ అయింది. మిల్లిమిల్లిగా రైల్స్ వచ్చాయి, బస్సులు వచ్చాయి, ఏరోప్లేన్లు వచ్చాయి. ఏం జరిగింది అక్కడ, గతి మారింది. రోజు అదే ప్రకృతిలో. ఒకరోజు సూర్యుడు చుట్టూ పృథ్వీ తిరిగేటటువంటి టైం మారలేదు, అది స్టాండర్డ్ 24 అవర్స్. కానీ ఆ 24 అవర్స్ లో మనము యొక్క గతి మారింది. అది ఇవల్యూషన్ అంటే, పరిణామక్రమం అంటే. ఇప్పుడు ఈ పరిణామ క్రమంలో ఈ టైం మేనేజ్మెంట్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్లాషెస్. స్టూడెంట్ యొక్క గతి వేరు, ఎంప్లాయీ యొక్క గతి వేరు, రిటైర్ అయిపోయినటువంటి తండ్రి యొక్క గతి వేరు, స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లల యొక్క గతి వేరు. ఒకే కుటుంబంలో టైం మేనేజ్మెంట్ అనేది ఎందుకు అవసరం అవుతుంది అంటే, గతులు మారుతున్నాయి, రిలేటివ్ స్పీడ్స్ మారుతున్నాయి. పుట్టిన పిల్లలు స్కూల్లో చేరకుండా ఆడుకుంటున్నటువంటి పిల్లలకి గతి లేదు, 24 అవర్స్ గడిచిపోతుంది. ఇంకే తల్లికి ఇక పిల్లలకి చేయాలి గతి లేనటువంటి, గతి అంటే మూమెంట్, మోషన్ లేనటువంటి వాళ్ళకి, స్కూల్కి వెళ్లే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకి. అంతేత అసలు టైం అంటే ఏంటో మనకు అర్థమవుతే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఎవరి స్పీడ్ వాళ్ళది లైఫ్ లో. సైకిల్ మీద ఎక్కిన వాడిని కారుతో సమానంగా పరిగెట్టమని అడిగితే మూర్ఖత్వం అవుతుంది అది. ఏరోప్లేన్ మీద వెళ్తున్నవాడు కారు వాడిని చూసి నువ్వు రాలేకపోయావు అని అడిగితే వాడికి బుర్ర లేదనాలి. సైకిల్ వాడు ఏరోప్లేన్ వాడితో సమానంగా ఎలా వస్తాడు? జగతి, జగత్ అంటే అది. అంతేత ఒకే దాంట్లో ఉన్నా మళ్ళా డిఫరెంట్ స్పీడ్స్ ఉంటాయి. ఒకే క్లాస్ లో చదువుతున్నారు, ఒకడు తొందరగా అర్థం చేసేసుకుంటాడు సబ్జెక్ట్, ఒకడికి అర్థం కాదు సబ్జెక్ట్. రెండో రోజు అర్థం కాని వాడికి అదే రిపీట్ చేయాల్సి వస్తుంది, అర్థమైన వాడికి కొత్త చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు టీచర్ ఏం చేయాలి? ప్రాబ్లం వచ్చింది కదా, అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ క్లాసెస్ కి కారణం టైం. అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే, కాలోస్మి లోకట్ క్షయకృత్రు, ఐ ఆమ్ టైమ్, ఐ హావ్ కమ్ టు డిస్ట్రాయ్ ది యూనివర్స్. అంటే తను డిస్ట్రాయ్ చేయదు, టైం అంటేనే డిస్ట్రక్షన్. ఫ్యూచర్ రావాలి అంటే ప్రజెంట్ పోవాలి, ప్రజెంట్ డిస్ట్రాయ్ అయితేనే అది పాస్ట్ అవుతుంది. అంటే డిస్ట్రక్షన్, నాశనము అనేది కాలం యొక్క సహజ స్వభావం. ఇది గుర్తుంచుకోవాలి మనం. అప్పుడు కాలాన్ని మనం సదుపయోగం ఎలా చేసుకోవాలో అనేది అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒకటి స్టాండర్డ్ టైం పెట్టుకున్నాం మనం. ఏంటా స్టాండర్డ్ టైము? సూర్యోదయము, సూర్యాస్తమయం. అది అందరికి ఒకటే. ఫాస్ట్ గా ఏరోప్లేన్ లో వెళ్ళేవాడికి అంతే, అసలు ఇంట్లోనే కూర్చుని నిద్రపోతున్న వాడికి అంతే. ఆ టైంలో మార్పు లేదు, కానీ టైం మేనేజ్మెంట్ లో మార్పు వచ్చింది. ఒకడు టైంని ఉపయోగించుకుంటున్నాడు, ఒకడు టైంని అసలు ఉపయోగించుకోవటం లేదు. ఇప్పుడు టైం ఉపయోగించుకోవాలి. టైంని ఉపయోగించుకునే ముందు కాల ప్రవాహము అని చెప్తూ ఉంటాం మనం, ద ఫ్లో ఆఫ్ టైం. అంతేత కాలం యొక్క ప్రవాహంలో నువ్వు కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్ డైరెక్షన్ లో, నువ్వు ఆటోమేటిక్ గా ప్రవర్తించకపోయినా టైంతో సమానంగా వెళ్తావు. యూఆర్ ఆన్ టైం. మళ్ళీ దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాలము జగత్తు అర్థమైంది కదా. అసలు జగత్ అంటేనే కాలము. మనం నిద్రపోయినప్పుడు మూమెంట్ లేదు, టైము లేదు. మళ్ళీ నిద్ర లేచాక మనం లెక్క చూసుకుంటాం, నేను 2 గంటలు పడుకున్నాను, మిగతా వాళ్ళందరూ చెప్తారు ఇప్పుడు ఇంకో 3 గంటలు అయిపోయిందని. అంటే సాయంత్రం 5 అనుకుంటాం. ఇంకా ఇప్పుడు ఎలా ఉందన్నమాట, మన చేతనత్వంలో 3 రకాలైనటువంటి చేతనత్వాలు ఉన్నాయి. ఒకటి కాలాన్ని గమనించినటువంటి చేతనత్వం, నిద్ర, టైం సెన్స్ లేదు అక్కడ. ఇంకోటి టైం యొక్క 3 విభాగాలలో ప్రవర్తించగలిగేటటువంటి చేతనత్వం, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. కలలే కాదు అది, ఇమాజినేషన్ కూడా. ఇమాజినేషన్ కూడా ఇట్ ఈజ్ మొబైల్ ఇన్ టైం. టైంలో పాస్ట్కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్కి వెళ్ళొచ్చు. ఊహలు, ఊహలలో వెనక్కి వెళ్ళొచ్చు. నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు అలా జరిగింది కదా, లేదు ఇంకో 5 ఏళ్ల తర్వాత నేను ఇలా అవుతాను కదా. ఇది మూమెంటే, జగతే ఇది. టైం ఫ్లో ఇది కూడా. జగత్ అంటేనే టైం ఫ్లో. అది ఎప్పుడు మనకు గుర్తుండాలి. అది ఎంత న్యాచురల్ అంటే, ఇవాళ పుట్టినటువంటి పిల్లవాడు ప్రతిరోజు పెరుగుతున్నట్టే లెక్క. ప్రతిరోజు ఇట్ ఈజ్ ఆన్ టైం. ఒక సంవత్సరం అయిపోయింది, రెండు సంవత్సరాలు అయిపోయింది, తెలియదు టాపిక్ ఆపగలవా దాన్ని? అది జగత్ అంటే ఆ కాల ప్రవాహం ఒక స్పీడ్ లో వెళుతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? అదే స్పీడ్ లో వెళ్తామా? ఎక్కువ స్పీడ్ లో వెళ్తామా? రివర్స్ స్పీడ్ లో వెళ్తామా? మానవ జాతి ఏం చేస్తుంది అంటే కాలము కాల ప్రవాహాన్ని తెలియక కాల ప్రవాహం ఎటు వెళ్తుందో అటు వెళ్లకుండా రివర్స్ డైరెక్షన్ లో వెళ్తుంది. కనుక బాధలు వస్తుంది మనిషికి, వచ్చే బాధలన్నీ అందువల్లే. అది అర్థం చేసుకోవాలి కాలాన్ని. ఇంకా మీరు ఎక్కడ చూసినా కాలమే కనిపిస్తుంది. ఇప్పుడు ఆకుంది, ఇంకో ఐదారు గంటలు లేకపోతే ఇంకో ఐదారు రోజుల తర్వాత ఎండిపోతుంది. అది గ్యారంటీగా ఎండిపోతుంది. అది ఎండిపోవాలా, ఎండిపోక్కర్లేదా? కెన్ యూ స్టాప్ ఇట్? కానీ మనం ఏం చేయగలం అంటే కాలంతో ప్రవహించగలం, కాలం కంటే స్పీడ్గా వెళ్ళగలం, లేదా వెనక్కి వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కువసేపు వెనక్కి వెళ్తాం, ఎక్కువసేపు పాస్ట్ గురించి ఆలోచిస్తాం. మనం పాస్ట్ గురించి ఆలోచించకుండా ఉండటం అనేది స్థితప్రజ్ఞత్వం. భగవద్గీతలో చెప్పేది స్థితప్రజ్ఞ అంటే అసలు పాస్ట్ గుర్తుంటేనే కదా నీకు బాధలు ఇచ్చేది. వాడు శత్రువు, వీడు మిత్రుడు అనేది దేని మీద ఆధారపడి డిపెండ్ చేస్తాం? పాస్ట్ యాక్షన్, పాస్ట్ రిలేషన్షిప్. అంతేది ఏం చెప్తాడు? సమత్వం యోగ ఉచ్యతే. ఇగ్నోర్ ఇట్, దాన్ని వదిలేయండి. ఈ రోజు నిద్రలేచాం, ఈ రోజు ఏ డేటా ఉందో మన దగ్గర, ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో మన దగ్గర, దాని నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేసి అని ముందు కాల ప్రవాహానికి అనుగుణంగా జీవించడం నేర్చుకోవాలి. కాల ప్రవాహానికి అనుగుణంగా జీవించడం నేర్చుకున్న తర్వాత కాలం కంటే స్పీడ్గా వెళ్ళగలగాలి. కానీ ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుంది? విత్ ఆల్ దిస్ వెబ్సైట్స్ కానీ, దానివల్ల కానీ, దీనివల్ల కానీ రివర్స్ వెళ్తున్నాం కాలానికి. కాలానికి అనుగుణంగా వెళ్తాం లేదు. ఎందుకు అనుగుణంగా వెళ్తాం లేదు అని చెప్పుకుంటున్నాం అంటే గ్రోత్ కనిపించటం లేదు, ఎదుగుదల కనిపించటం లేదు. స్పీడ్ అయింది కానీ ఎదుగుదలేదు. ఒక పదేళ్ల పల్లెటూరు కిందట పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్కి, ఇప్పుడున్నటువంటి బిజీ బిజినెస్ మ్యాన్ యొక్క క్యారెక్టర్లో ఆ పల్లెటూరు వాడి క్యారెక్టరే మనకు నచ్చుతుంది. అంతే కదా, అందరూ ఒప్పుకుంటారు. దాన్ని స్పీడ్ ఎక్కువైంది కానీ క్యారెక్టర్ బాగుపడలేదు అంటే అర్థం ఏంటి? నువ్వు రివర్స్ డైరెక్షన్ లో వెళ్తున్నావు అని అర్థం. సో దాన్ని ఎలా చేయాలి? అందువల్ల ఈ జగత్ అంటే టైము. టైం ఏం చేస్తుంది? ఎదుగుదలకు సహకరిస్తుంది, నువ్వు ఎదక్కపోతే చంపిస్తుంది, నిర్దాక్షిణ్యంగా తీసి పారిస్తుంది. అంచేత కాల ప్రవాహానికి అనుగుణంగా నువ్వు జీవించటం కనుక నేర్చుకోగలిగితే అమరుడవైపోతావు. ఇంకా సాగుండదు. ఇంకా అది ఎప్పుడైతే కాల ప్రవాహానికి ఎదురీదటానికి తప్పుదారిలో వెళ్తూ ఉంటారో వాళ్ళు ఏమవుతారు? అనామకులుగా మిగిలిపోతారు. కాల ప్రవాహానికి అనుగుణ్యంగా జీవించిన వాళ్ళని ఇప్పటికీ మనం అమరులైపోయారంటాం. గొప్ప గొప్ప వాళ్ళందరినీ అమరులోనే పిలుస్తాం. ఎందుకంటే కాల ప్రవాహం వాళ్ళ ద్వారా నిర్ణయించబడింది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఉంది, అదొక ప్రవాహం. శ్రీరామ శర్మ ఆచార్య ఉంది, అదొక ప్రవాహం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉంది, అదొక ప్రవాహం. భగత్ సింగ్ ఉన్నాడు, అదొక ప్రవాహం. అమరుడే. ఇంచేత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలైనా ఇచ్చేయాలి అనేటటువంటి చేతనత్వాన్ని చూపించాడు. అలా చేయని వాళ్ళందరూ ఆ చేతనత్వం అండే. ఇప్పుడు అర్థమవుతుందా టైం అంటే ఏమిటో? అంచేత టైం అంటే మన చేతికి ఉన్నటువంటి గడియారం కాదు, ఎదుగుదల. ఎదుగుదల నువ్వు ఎదుగుతూ ఉంటే ప్రకృతి ఏం చేయదు, ఎదుగుదల ఆగిపోతే ప్రకృతి ఆపిస్తుంది. అంచేత నేర్చుకోండి, చేయండి అంటూ ఉంటాయి. ఎందుకంటే మీరు నేర్చుకుని చేస్తూ ఉంటే మేము రిటైర్ అయిపోయాము, మేము పెద్దవాళ్ళం అయిపోయాము అని అడగడం మానేస్తారు. మిల్లిమిల్లిగా 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 పడిపోతారు. పడిపోవటానికి కారణం వాళ్లే. వాళ్ళు ఏదో ఒక పని కల్పించుకుని కాల ప్రవాహంలో పని చేస్తూ ఉంటే ఏమవుదు? ఈ ముసలాళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ అయితే ఎందుకు బతుకుతున్నారు? 80 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా వాళ్ళు ఎంత పని చేస్తున్నారు? మనం చేసే పని ఎంత? మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మా గోపీ లేదంటారు. అటల్ బిహారీ వాజ్పేయికి 80 ఏళ్ళు కదా సుమారు, మోకాళ్ళు నొప్పులు, ఏం చేశాడు? ఆపరేషన్ చేయించుకున్నాడు, పని చేస్తున్నాడు. అతను చేసే బాధ్యతలు దాని ముందు మనకేమున్నాయని అయినా మేము చేయలేము అంటే ఏంటనమాట, చనిపోయాం. ఇంకా కాలం మన తీసేయడానికి టైం పడుతుంది తప్ప ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోయిందో యు ఆర్ డెడ్. గతి ఎప్పుడైతే లేదో మీకు కాలం ఆగిపోయింది. అంతే ముసల్తనం వచ్చాక ఆ కాలంలో ఇమ్మడం లేక చాదస్థం వస్తుంది. చాదస్థం అంటే అంతే, కేవలం ఆ కాల ప్రవాహానికి అనుగుణంగా ఉండి జీవించలేకపోతారు. ఇదంతా దేని గురించి చెప్తున్నాను? కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవడానికి చెప్తున్నాను, అది మర్చిపోవద్దు. కానీ కాలం అంటే ఏంటో అర్థమవుతే, కాలం అంటే ఏంటనమాట, పుట్టిన దాన్ని పురోధి చేసి పురోధి చేస్తూ ఉండి అది ఇంకా పురోధి అవ్వను అంటే తీసేస్తుంది, తీసేసి మన కొత్త రూపంలో తెస్తుంది. అది కాలం అంటే. అంచేత పరమాత్మ అంటే కాలం అంటే ఇండైరెక్ట్ అంటే కదా, భగవంతుడు చేసే పని అదే కదా, సృష్టి స్థితి లయ, అది గురుతత్వం అంటే. అంచేత భౌతిక శరీరంలో ఉన్నటువంటి వాడు గురువు కాదు, ఈ జ్ఞానము గురువు. ఇది ఈ శరీరం కాదు చెప్తున్నది, ఈ జ్ఞానం మీకు వెళ్తోంది, ఈ జ్ఞానం గురువే మీ అజ్ఞానాన్ని తీసేస్తుంది. ఈ శరీరం ఏం చేసింది? శరీరం వల్ల విన్నారు, అది వేరే విషయం. ఇప్పుడు నేను టీజేపీఎస్ కాలేజీలో లెక్చరర్ని, హిందూ కాలేజీలో వెళ్ళి నేను కెమిస్ట్రీ లెక్చర్ చెప్తానంటే ఒప్పుకోరు. అదే కెమిస్ట్రీ క్లాస్, అదే బీఎస్సీ క్లాసు, కానీ హిందూ కాలేజీలోకి వెళ్ళి చెప్తానంటే ఒప్పుకుంటారు వాళ్ళు. అలాంటి లిమిటేషన్స్ ఉంటాయి తప్ప కెమిస్ట్రీ ఒకటే, భౌతిక శరీరము ఒకటి కాకపోయినా అక్కడున్న కెమిస్ట్రీ లెక్చరర్ ఇక్కడున్న కెమిస్ట్రీ లెక్చరర్ ఒకటే చెప్తాడు. మీరు పోల్చి చూసుకుంటే ఆయన చెప్పింది అదే, ఈయన చెప్పింది అదే. అది గురుతత్వం అంటే. అంటే గురుతత్వం ఏం చెప్తుంది? మూడే స్థితులు ఉన్నాయి మీకు, సృష్టి స్థితి లయం. అంటే ఈ మూడు మీలో జరుగుతున్నంత వరకు మీరు జీవించి ఉన్నట్టే లెక్క. ఇది జరగకపోతే జీవించి ఉన్నా మీరు జీవచ్చవాలి. అంటే ఈనాడు ప్రపంచంలో అందరూ జీవచ్చవాలి, అందరూ జీవచ్చవాలి. అంటే ఏం చేస్తుంది? మృత్యు మీద వాడికి ఆధిపత్యం లేదు. అందువల్ల కాలం యొక్క విలువ తెలియదు కనుక, అందువల్ల భగవద్గీత 11వ అధ్యాయం నేను చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. మొత్తం చెప్తుంది అది. ఎదురు ఎదురు ఉన్నప్పుడు ఎలా అవుతుంది, కాల ప్రవాహానికి అనుగుణంగా ఎలా వెళ్ళొచ్చు, కాల ప్రవాహాన్ని ఎలా దాటొచ్చు. అంటే కాల ప్రవాహాన్ని దాటే స్థితి మనం ఇప్పుడు అర్థం చేసుకోలేము. ఇప్పుడు మూడే అర్థం చేసుకోగలం, సృష్టి స్థితి లయ. సృష్టి ఎప్పుడు పాస్టే, మొదలు మొదలు ఎప్పుడు పాస్ట్లోనే ఉంటుంది? ఎప్పుడు మొదలెట్టామంటే ఒక సెకండ్ అయిండొచ్చు, కొన్ని సంవత్సరాలు అయిండొచ్చు, అది ఎప్పుడు పాస్టే. అందుకే బ్రహ్మకి పూజలు ఉండవు. పాస్ట్కి ఎందుకు పూజ? అంటే బ్రహ్మకి గుడి ఎందుకుండదు అంటే అర్థం లేదు. బ్రహ్మకి గుడి ఉంది అంటే అర్థం ఏంటి? నువ్వు వెనక్కి వెళ్ళావని. విష్ణువు సర్వవ్యాపకుడు, నువ్వు బతికున్నంత కాలము విష్ణువే. అంచేత విష్ణువునే ఎక్కువ ఉపాసన చేస్తున్నాం. స్థితి ఎదుగుదల. ఈ ఎదుగుదలలో అడ్డంకి వచ్చిన వాళ్ళని తీసేస్తాడు. ఎదుగుదలకి ఇప్పుడు నాకు రోగం ఏదైనా వచ్చింది, క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి, అవి ఎదుగుతున్నాయి కదా, ఎదగని అనగా, ఎదగని అంటే నేను ఉండను. అంచేత ఏం చేయాలి? నేను తీకేయాలి. అంచేత విష్ణువు ఏం చేస్తాడు? అనవసరమైనటువంటి ఆశ్రయ శక్తిని తీకేస్తూ ఉంటాడు. దేనికి? ఎదుగుదల కోసమే. కానీ అవి జీవాలే, క్యాన్సర్ కణాలు కూడా జీవాలే. మరి వాటిని తీసేస్తే అలా అనం కదా, అలా అలా. ఇంకేత విష్ణువు తప్పు చేశాడు? తప్పేం చేయలేదు. ఈ పరిణామ క్రమంలో అవసరమైన వాటి నుంచి ఇప్పుడున్న పరిణామ క్రమంలో, అంటే ఇప్పుడున్న జగత్తు, ఇప్పుడున్న కాల ప్రవాహానికి అనుగుణ్యమైన దాన్ని ఉంచుతాడు, అనుగుణ్యంగా లేని దాన్ని తీసేస్తాడు. మనం ఏం చేస్తాం? పాతటి పట్టుకుంటాం. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రిస్టియన్ని అని పట్టుకుంటుంటాం, కొట్టుకుంటాం, ఖచ్చితంగా కొట్టుకుంటాం, ఎదుగుదల ఉండదు. మరి ఏమవుతుంది? వెనకబడిపోయినట్టే కాలప్రవాహంలో. ఇలా ఆలోచించే వాళ్ళందరూ వెనకబడిపోయినట్టే కాలప్రవాహంలో. నేను హిందువుని, నేను ముస్లింని, అని వాళ్ళు కబీర్ దాస్ టైం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు, బాబు ఇది వద్దని. గురువులు తప్పే ఉంది, మనం గురువు చెప్పింది వినం, మన ఊహలు వద్దు అంటారు. అందుకే ఎప్పుడు మీతో కూడా ఎప్పుడు ఏం చెప్తాను నేను, మాస్టర్కి ఏది ఇష్టమో అని మీకు తెలిసిపోతే అసలు ఆయన మీకు మాస్టర్ అవడానికి అనిపిస్తే మీకు తెలిసిపోతే ఇంకెందుకు. నేను రేపు ఏం పాఠం చెప్పబోతున్నానో స్టూడెంట్ తెలిసిపోయింది అనుకోండి, ఇంకా నేను వాడి పాఠం చెప్పక్కర్లే, ఇంకా మీకు తెలియదు అది. కానీ తెలుసును అనేటటువంటి భ్రమ ఏంటి, పాస్టర్ పట్టుకోవటం, అది ప్రమాదం జరుగుతుంది. టైం మేనేజ్మెంట్ లో ఇది ఎందుకు చెప్తున్నాను, ఇది వదులుకుంటే కదా మీరు టైం మేనేజ్ చేసుకోగలరు. అంచేత ఏంటి, దేన్ని వదలాలన్నమాట, పాస్ట్ని వదిలేయాలి. అంచేత ఏ రోజుకి ఆ రోజు జీవించండి అని గురువు గారు చెప్పింది. హర్ రోజు నయాజన్, అంచేత ఏ రోజుకి ఆ రోజు టైం మేనేజ్ చేయాలి తప్ప రేపు ఎప్పుడో అని కాదు. కానీ ఎలాగ ఇది మేనేజ్మెంట్, డాక్టర్ అవ్వాలి 5 ఏళ్లకు వచ్చింది, కానీ టైం టేబుల్ ఆ రోజుని ఆ రోజునే ఉంటుంది. వీడి 45 నిమిషాలు ఈ పాఠం చెప్తాడు, 45 నిమిషాలు ఆ పాఠం చెప్తాడు, లంచ్ ఉంటుంది, రీసెస్ ఉంటుంది, మళ్ళా ప్రాక్టికల్స్ ఉంటాయి, మళ్ళీ ఇది ఉంటాయి, మళ్ళీ లైబ్రరీ వర్క్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇదేంటది, ఆ 5 సంవత్సరాల కోర్సు యొక్క గోలులో భాగం. ఇది కరెక్ట్ గా జరుగుతూ ఉంటే అది కరెక్ట్ గా వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, గోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాం, టైం టేబుల్ లేదు. ఎన్నిసార్లు మనం అనుకున్నా టైం టేబుల్ రావటం లేదు. అంటే టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, అసలు మీ గోల్ ఏంటి, జీవితంలో ఏం సాధించో తెలుసుకున్నారు మీరు, అది స్పష్టంగా తెలియాలి. ఏం సాధించదలుచుకున్నారంటే ముక్తి అంటారు. ముక్తి వస్తే అసలు మీరు ఇప్పుడే ముక్తుడు అయిపోవచ్చు, అసలు ఏం సాధించక్కర్లేదు, ఏం తెలియదు. అంతేత గురువు గారు ఏమంటారు, ముక్తి అనేది ఏంటో నాకు ఎప్పుడూ తెలియదు, అదేంటోనో, అది కావాల్సిన వాళ్ళు నా దగ్గరికి రావద్దు, ఇంటి దగ్గర కూర్చొని పడుకోండి, అదే ముక్తి అంటారు. అంతేత మన లక్ష్యం ఏంటి, మనం ఎన్నుకున్నటువంటి 6 గురువుల యొక్క ప్రణాళిక కాల ప్రవాహంలో ఇప్పుడు ఎలా జరుగుతుందో తెలియాలి మనకి. గురువులు చెప్తున్నది ఈనాటికి ఉపయోగపడకపోతే నీకు 70 ఏళ్ళు వచ్చాక ఉపయోగపడుతుందమ్మా అంటే ఎలా, నాకు ఈ రోజు ఉపయోగపడాలి. అంచేత గురు ప్రణాళికలో మనం ఎన్నుకున్నటువంటి గురువులు ఈ కాలంలో ఈ రోజు నీకు ఏది ఉపయోగపడుతుందో చెప్పారు, అది ముందు అర్థం చేసుకుందాం. కాలప్రవాహము జగత్ కాలము యొక్క భూత భవిష్య వర్తమానాలు అర్థం చేసుకున్నాం మనం. ఇంకోటి ఏం అర్థం చేసుకున్నాం, ఎప్పుడైతే నువ్వు కాలానికి అనుగుణ్యంగా జీవించటం మానేస్తావో కాలం నిన్ను లేపిస్తుంది, అదే చావు మృత్యువు అంటాం మనం. అంచేత కాల ప్రవాహానికి అనుగుణ్యంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి సహజంగానే అమరుడైపోతాడు, వాడికి చావు ఉండదు, ఏ రోజుకి ఆ రోజు జీవిస్తాడు. దాన్ని గురుదేవుడు చెప్పారని చెప్పాను కదా, ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యువు, అలాంటి వాడికి ఇంకా మృత్యువు ఉండదు. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవటంలో పెద్ద కన్ఫ్యూజన్ ఎక్కడొస్తుంది అంటే, పాత వాసనలు పోవటం లేదు. రేడియో నుంచి ట్రాన్సిస్టర్కి రాగలిగాం, ట్రాన్సిస్టర్ నుంచి కంప్యూటర్ ఇదానికి వచ్చాం. కానీ ఇప్పుడు రేడియో పెట్టుకుంటానంటే సిడీలు వదిలేసి చచ్చిపోయినట్టేవాడు. ఎందుకంటే వాడు ఆ స్పీడ్కి అందుకోలేడు, వాడి రేడియో ఇప్పుడు ప్రోగ్రామ్స్ దేన్ని పట్టుకోలేదు. కంప్యూటర్ పట్టుకునేది రేడియో పట్టుకోలేదు కదా, రేడియో ప్రోగ్రామ్స్ పట్టుకోగలదు కానీ కంప్యూటర్తో మీరు చేసుకోగలిగే గిమ్మిక్స్ రేడియో చేయలేదు. కానీ మనం ఆధ్యాత్మిక జగత్తులో నిత్య జీవితంలో ఏం చెప్తాం, మా తాతగారు చెప్పింది రైతు, మా నాన్నగారు చెప్పింది రైతు, అది రైట్ అని ఎప్పుడైతే చెప్పి కూర్చుంటాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, కాల ప్రవాహానికి విపరీతంగా వెళ్తున్నావు. అంటే కంప్యూటర్ యుగంలో పూర్వకాలం వాల్స్ ఉండేవి, ట్రేడ్ వాల్స్, పెద్ద రేడియోలు జనరేటర్తో, అది కావాలి అంటున్నావు అనమాట. రాదు కాదు, అసంభవం అది. ఇంకేం మిగులుతుంది, బాధలు, కొట్లాటలు, చికాకులు, అది జరుగుతుంది. ఇంకా జగత్ కాలాన్ని మేనేజ్ చేయాలి అంటే కాలం అసలు మీ నుంచి ఏం కోరుకుంటుందో తెలియాలి. అంటే ఇంకో భాషలో కాలం యొక్క ప్రవాహం తెలియాలి. ఆ కాల ప్రవాహాన్ని తెలిపేవాళ్ళే గురువులు, సద్గురువులు. ఇంకా మనం టైం మేనేజ్ చేసుకోవాలి అంటే, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే, కాల ప్రవాహంలో కరెక్ట్ గా ప్రవహించాలి అంటే, భగవద్గీత పెద్ద ఉదాహరణ. భీష్ముడు మహాతపస్వి, ద్రోణుడు సాధారణమైనటువంటి వాడు కాదు, శక్తినే మార్చగలిగాడు శిఖండిది అశ్వత్థామ. వీళ్ళందరూ మహామహులేగా, కానీ వీళ్ళందరూ ఏం చేశారు, కాల ప్రవాహానికి ఎదురుగా నిలబడ్డారు. కాలానికి భక్తులమని చెప్పుకుంటూ తమాషాది, అందరూ కాలానికి భక్తులే అంటారు. నువ్వు భక్తులు కాక ఏం చేయగలవు, నువ్వు ఆ కాలంలోనే ఉన్నావుగా, కాల ప్రవాహంలోనే ఉన్నావు. కాల ప్రవాహంలో నువ్వు కొట్టకుండా ఖాళీగా అలా వదిలేసినా సముద్రంలో వెళ్ళిపోతావు. కానీ ఎదురీదే అనుకో, అయినా సముద్రంలోకే వెళ్తావు. ఎప్పుడు అలసిపోయాక ఎదురీస్తావు, ఈత కొడతావు. ఎంతవరకు ఈత కొడతావు? కొట్టి ఒక గంట, రెండు గంటలు, మూడు గంటలు, రెండు రోజులు, ఐదు రోజులు, పది రోజులు, ఇరవై రోజులు, ఇరవై సంవత్సరాలు కొట్టు. తర్వాత ఏమవుతుంది? సముద్రంలోకి వెళ్ళాలిగా, కాల ప్రవాహం ఎటు వెళ్తే అటే వెళ్ళాలిగా. కానీ ఎదురీదటం వల్ల ఏమవుతుంది? అలసట వస్తుంది. చివరికి గతి మాత్రం అదే. అంటే ఏం చేయాలి? మొట్టమొదట మనం ఏం నేర్చుకోగలగాలి? కాల ప్రవాహానికి మనని మనము సమర్పించుకోవటం నేర్చుకోవాలి. దాన్ని నిజమైన ధ్యానము అంటాం. అది ధ్యానం అంటే ఇక్కడే కూర్చుని కళ్ళు మూసుకుని ఖాళీగా ఉన్నాను, అది ధ్యానం కాదు. ధ్యానం అంటే ఏంటన్నమాట, కాల ప్రవాహానికి నువ్వు వదిలేసావు. తెలియని వాడు ఏం చేయగలడు? కాల ప్రవాహంలో ఇంకా స్పీడ్ పెంచుకుని తొందరగా వెళ్ళిపోగలడు సముద్రంలో. చేత దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అసలు మొత్తము ఆధ్యాత్మికత నిజమైన జీవితాన్ని చెప్తుంది. ఎంత గొప్పవాడైనా, వాడు ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, బిల్ క్లింటన్ అయినా, బిల్ గేట్స్ అయినా, కాల ప్రవాహానికి ఎండిపోయిన ఆకులో ఎలా కొట్టుకుపోతుందో కాల నదిలో అలా కొట్టుకుపోవటమే వాళ్ళు. వాళ్ళది అంటూ ఒక వ్యక్తిత్వం ఉంచుకున్నారు కనుక ఖచ్చితంగా కాల ప్రవాహానికి అది అడ్డు తగులుతుంది, ఆ వ్యక్తిత్వం అడ్డు తగులుతుంది. అర్జునుడికి కూడా నేను యుద్ధం చేస్తాను అని ఎప్పుడైతే అహంకారం వచ్చిందో కాల ప్రవాహానికి అడ్డు తగిలింది. శిష్య స్నేహం విషాది మాంతాం ప్రపన్నం, నేను నా శిష్యుణ్ణి ఏది మంచిదో అది చెప్పు అన్నాక కాల ప్రవాహంలోకి అర్జునుడు కూడా రాగలిగాడు. అందుకని అహంకారం లేకుండా, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, ఏమి అడగకుండా శాంతంగా ఆ కాల ప్రవాహంలో మనని మనం వదిలేసుకునేటటువంటి టెక్నిక్ ధ్యానము. ఇంకొక టైం మేనేజ్మెంట్ తెలియాలి అంటే ధ్యానం చేయటం తెలియాలి. ఏ దేని మీద ధ్యానం చేస్తావో దాని వైపు నీ కాలం వెళ్తుంది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? దేని మీద ధ్యానం పెట్టడం లే, కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను అంటున్నాం. అది కాల ప్రవాహానికి అనుగుణ్యంగా జీవించేటటువంటి విధానం. ఇది అర్థమయ్యాక కాల ప్రవాహము, దాన్ని ఉపయోగించడం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సెషన్లో కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, టైం మేనేజ్మెంట్, టైం టేబుల్ వేసుకోవటం ఎలా. లా చదివేవాడి టైం టేబుల్ ఒకలాగా ఉంటుంది, ఇంగ్లీష్ చదివేవాడి టైం టేబుల్ ఒకలాగా ఉంటుంది, ఎంబీబీఎస్ చదివేవాడి టైం టేబుల్ ఒకలాగా ఉంటుంది. కానీ ఈ విద్యలన్నీ కూడా అపరా విద్యలు కనుక, కాలానికి విరుద్ధమైనటువంటివి కనుక, ఇది ఏది ఈ టైం టేబుల్ అయినా అది కాలానికి విరుద్ధంగానే ఉంటుంది. అది మొదట అర్థం అవ్వాలి మనకి. కానీ మరి ఈ కాలంలో జీవిస్తున్నాం కదా, ఏ కాలంలో? కాలానికి విపరీతంగా వెళ్లేటటువంటి కాలంలో. కాలానికి విపరీతంగా వెళ్లేటటువంటి కాలాన్నే కలియుగం అంటారు. కలియుగం అంటేనే అర్థం అది. అక్కడ కాల ప్రవాహం తెలియక ప్రతి వ్యక్తి కూడా, పొలిటీషియన్ అయితే వాడు కాలానికి విరుద్ధంగా ఉంటాడు, సైంటిస్ట్ అయితే వాడు కాలానికి విరుద్ధంగా ఉంటాడు, యాక్టర్ అయితే వాడు కాలానికి విరుద్ధంగా ఉంటాడు, రచయిత అయితే వాడు కాలానికి విరుద్ధంగా ఉంటాడు, మామూలు మనిషి కాలానికి విరుద్ధంగానే ఉంటాడు. అంచేత మొట్టమొదట ఏం అర్థం చేసుకోవాలి కాలాన్ని ఉపయోగించుకోవాలి అంటే, ఈ గురు పరంపర మనల్ని ఎలా జీవించమంటోంది? ఈ గురువులందరూ వచ్చి మనకేం చెప్పారు? చచ్చిపోమని చెప్తున్నారు, వాళ్ళు అమరులైపోమని చెప్తున్నారు. ఎందుకు అమరత్వం? ఎందుకు అమరత్వం సాధించటం? అమరత్వం అంటే నిరంతరం ఏదో ఒక పని ఉండాలి కదా. ఇప్పుడు వాయువు ఉన్నాయి, వాయువుని దేవుడు అంటాం, అమరుడు అంటాం, దేవతాశక్తి అంటే అంతే కదా. వాయువు పని లేని క్షణం ఏదైనా ఉందా? అగ్ని, నిరంతరంగా చేయలేవి. ఒక లక్ష్యం వైపు వాయువు చేసే పని, ఎప్పుడైనా వాయువు చేసే పనే చేస్తుంది. ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది వాయువే. అగ్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అగ్ని, జలము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జలమే. ఇదే అర్థమవుతే మనకి ఈ గురువుల మొట్టమొదటి ఏం చెప్తున్నారు, మన శరీరము పంచతత్వాలతో నిర్మించబడి ఉన్నది. ఎలా నిర్మించబడి ఉన్నది అన్నది ముందు మనం తెలుసుకోవాలి. ఆ విద్య నేర్చుకోవటానికి టైం టేబుల్ వేసుకోవాలి. మొట్టమొదటి అది చేయాలి కదా. అమరత్వం పొందాలి అంటే ఈ శరీరంతోనే పొందాలి కదా. ఈ శరీరానికి బాధ ఉంది, లాభం లేదు కదా. మరి ఈ శరీరానికి బాధలు దేనివల్ల వస్తాయని చెప్తున్నారు గురువులు, పంచతత్వంలో ఉన్నటువంటి మార్పుల వల్ల. బైబిల్లో కూడా అదే చెప్తారు కదా, పృథ్వీ ధూళి నుంచి మానవ శరీరం నిర్మించబడి ఉంది. మరి ధూళి నుంచి కాకపోతే దేని నుంచి నిర్మించబడి ఉంది మంది ఎలా తెలుసుకోవచ్చు? దాన్ని వెజిటబుల్స్ తింటున్నాం, ఆకుకూరలు అవి తింటున్నాం, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచి. భూమిలో ఉన్నటువంటి రసాన్నే కదా అది తీసి మనకి ఇస్తుంది. అంటే మనం ఏం తింటున్నాం? భూమి యొక్క సారాన్నేగా. ఇంతట భూమి యొక్క సారాన్ని మనం తింటున్నప్పుడు చేస్తున్నటువంటి తప్పు ఏంటి అంటే, భూమి యొక్క సారంలో ఈ శరీరాన్ని నిర్మించబట్టడానికి కావలసిన తత్వాలన్నీ ఉన్నాయి భూమిలో. దాన్ని వదిలేసి మందులు వెతికెళ్ళాం. అంటే ఏం చేశాం మనం? ఆహారాన్ని మందుగా స్వీకరించకుండా ఆహారాన్ని నాలిక యొక్క రుచిని పెంపొందించే దానిగా చేసుకున్నాం మనం. అది మొదటి తప్పు పరిణామక్రమంలో. దానికి రకరకాలైనటువంటి స్లోగన్స్ ఉన్నాయి, ఈట్ టు లివ్, లివ్ నాట్ టు ఈట్. భావం అదే, బతకటానికి తిను కానీ తింటానికి బతకు. కానీ ఇప్పుడు ఏమైంది బతుకు? రుచిగా లేకపోతే తిన్నాం. ప్రశ్న రుచి కాదు అక్కడ, అవసరం. ఈ శరీరానికి ఏది అవసరం? పెట్రోలు. ఎంత పోయిస్తాం మనం 20 కిలోమీటర్లు వెళ్ళాలి, ఎంత పోయిస్తాం? ట్యాంక్ ఫుల్ చేయం. ఎందుకు ట్యాంక్ ఫుల్ చేసేయకూడదు? చెయ్యం అంతే. ఎవడు చేయడు ట్యాంక్ ఫుల్? చాలా దూరం వెళ్ళదలుచుకుంటే చేస్తాడు. లోకల్ గా తిరగాలంటే ఎవడు ఫుల్ ట్యాంక్ కొట్టించాడు? ఇంకేత కొట్టిస్తే వేస్ట్ అవుతుంది, ఇవాపరేట్ అవుతుంది. ఇంకేత మనం ఎంత పని చేయదలుచుకున్నాము అంత పనికి తగిన ఆహారమే తీసుకునేటటువంటి విద్య ముందు నేర్చుకోవాలి. దాన్ని అందమైన కోశ విద్య అంటాం. మనం ఇవాళ ఏ పని చేయదలుచుకున్నాం దానికి తగిన ఆహారం ఏంటి? పరిగెట్టే పని చేయాలి, రజోగుణం కలిగినటువంటి పదార్థాలు తినాలి, శాంతంగా కూర్చుని డిస్కస్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, సత్వగుణం తింటాం, రెస్ట్ పుచ్చుకోవాలి, తమోగుణమైనటువంటి పదార్థం తింటాం. ఇంతకీ తమోగుణమైన పదార్థం మంచిదా, రజోగుణమైనటువంటి పదార్థం మంచిదా, సత్వగుణమైనటువంటి పదార్థం మంచిదా అంటే మనకు అర్థం కాలేదని అర్థం. అవసరాన్ని బట్టి వాడాలి. రెస్ట్ పుచ్చుకోవాలి తమోగుణం, అవగాహన చేసుకోవాలి సత్వగుణం, డిస్కస్ చేసుకోవాలి. ఇవాళ దేని గురించి డిస్కస్ చేసుకోవాలి? ధ్యానం మీద డిస్కస్ చేసుకోవాలి, రజోగుణం. అలాంటి పదార్థాలు తిని డిస్కస్ చేసుకుంటే డిస్కషన్ బాగుంటుంది. ఇది ఆహార నియమాలు. ముందు ఇది మన డైలీ కార్యక్రమంలో ఆహారానికి తగినటువంటి విలువ ఇవ్వటం మానేశాం మనం. ఎందుకు ఆహారానికి విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అది జరుగుతుంది ఎప్పుడైతే ఆహారంలో పరిణామక్రమానికి సంబంధించినటువంటి ఆహారం తింటాం మానేసి మన రుచికి కావలసినటువంటి ఆహారం తీసుకున్నాము, స్వకేంద్రితం అయిపోయాం, కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. కుటుంబం విచ్ఛిన్నం అయిపోవటానికి కారణం ఇదే, నీకొక రుచి, తనదొక రుచి. నీకు నీ ఇష్టమైన వంటకమే కావాలి, తనకు తన ఇష్టమైనటువంటి వంటకమే కావాలి. మనస్సు ఎలా ఏర్పడుతుంది దాంతో? నీకు నీ రకమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది నీకు. అయితే అంచేత మొట్టమొదటి టైం టేబుల్లో మీరు చూసుకోవాల్సింది ఫుడ్ కంట్రోల్. ఆ ఫుడ్ అనాలిసిస్ అంటే నేచురోపతికి వచ్చి నాకు అది పెద్ద లాభం అయింది. అందుకే అంటే నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్ అని. ఇది నాకు ఇదివరకు తెలిసేది కాదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఇంకేత ఆహారము ప్రసాదంగా తీసుకోమంటారు భగవంతుడు కల్పించి. అంటే ఏం చేసాం అనమాట ఇప్పుడు ఆహారాన్ని? పరిణామక్రమానికి అనుగుణంగా మార్చేసుకుందాం అని అర్థం. ఇంకొక టైం మేనేజ్మెంట్ లో మొట్టమొదటిది ఆహారం తీసుకునేటటువంటి టైము, ఎవరికి ఏ ఆహారం తీసుకోవాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి, పెద్దలకి ఏమి ఇవ్వాలి, అజీర్ణంగా ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి, జీర్ణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి, మొత్తం తెలియాలి. రెండవది ఫుడ్ కంట్రోల్ గురించి ఇంకా అది పుస్తకాలు అవి చదవాలి. అది అది చదవటం అనేది ఎందుకంటున్నాను, మీ టైం మేనేజ్మెంట్ లో ఈ పుస్తకాలు చదవటానికి నేను ఒక గంట కేటాయిస్తాను అని వేసుకోవాలి. ఎవరు నేర్పుతారు మనకి? పుస్తకాలు అయితే అన్ని ఉన్నాయి, మనమే చదువుకోవాలి. ఇంకా టైం మెయింటెనెన్స్ లో డైలీ పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏం చేస్తాము అనే దాంట్లో ఇప్పుడు టూకీగా నాకు అర్థమైనవి ప్రపంచంలో చెప్పబడుతున్నటువంటి నియమాలు ఏంటి అంటే, వైద్యో నారాయణో హరి అంటే ఏం అర్థం చేసుకుంటాం మనం సాధారణంగా? భగవంతుడే వైద్యుడని. కానీ నారాయణ అనే పదము జలానికి కూడా వాడతాం. నారా ఆయన, నారా అంటే నీళ్లు, ఆయన అంటే ఇల్లు. ఇంత అర్థం ఏంటి? వాటర్ థెరపీ, నీళ్లు బాగా తాగేవాడికి రోగం రాదు. అది ముందు పిల్లలకి నేర్పాలి. కానీ మనం ఏం నేర్పుతాం? కోక్ ఇస్తాం. కోక్ లో చూస్తే ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది అందులో. అది ఎంత తీవ్రమైనటువంటి యాసిడ్ అంటే ఆ కోకో కోలా సీసాలోనే, ఏ కోక్లో అయినా సరే పెప్సీలోనే, ఓ విరిగిపోయిన పన్ను ముక్క పడేయండి, 3 రోజుల్లో కరిగిపోతుంది అది, పన్ను కరిగించేస్తుంది అది. అది పిల్లలకి ఇస్తాం మనం. అంటే మీరేం తల్లిదండ్రులు కాదండి, వాళ్ళ అవస్థ పడుతున్నాడు, నువ్వు అలవాటు చేస్తానండి. కాదు, వాడు ఏడుస్తున్నాడో నిత్యం, వాడు ఏడుస్తున్నాడో విషయం ఇస్తావా? టైం మేనేజ్మెంట్ లో ముందు ఎలా వాడాలో తెలిస్తే ఏ విషయాలు తర్వాత కాలాన్ని వినియోగించుకుందరు. కానీ ఇది నీళ్లు బాగా తాగటం, రోజుకి చెప్తున్నారు కదా ఇక్కడ అంతా పోస్టర్స్, రోజుకి 12 గంటల్లో ప్రతి గంటకి 1 గ్లాస్ చెప్తున్నారు, లేకపోతే ప్రతి 2 గంటలకి 2 గ్లాసులు చెప్తున్నారు. అంటే రోజుకి 12 గ్లాసులు మినిమం నీళ్లు తాగితే వైద్యో నారాయణు హరి. హరి అంటే నాశనం చేసేవాడు, రిమూవ్ చేసేవాడు, హరి అనిపించేవాడు. దేని హరి అనిపిస్తాడు? మన శరీరంలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని తాకుతీల్చింది. ఇది ముందు నేర్చుకోవాలి ఇంట్లో పని. టైం మేనేజ్మెంట్ లో ఖచ్చితమైన టైంలో నీటి యొక్క ఉపయోగం. దాని తర్వాత ఏంటి, 2 సార్లే భోజనం చేయాలి. అంతకంటే ఎక్కువ సాలిడ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఏ పేరు మీద మీరు తీసుకున్న, టిఫిన్ అని పేరు పెట్టుకోండి, లంచ్ అని పేరు పెట్టుకోండి, డిన్నర్ అని పేరు పెట్టుకోండి, ఏదైనా సరే 2 సాలిడ్ మీల్స్ ఉండాలి. అందులో 1 ఫ్రూట్సే ఉండాలి. రాత్రిపూట ఫ్రూట్స్ సలాడ్స్ కావాలంటే సూప్స్ పెట్టుకోవచ్చు. పొద్దున్న పూటది మీ ఇష్టం, ఎలా అయినా తినచ్చు. అది ఫిక్స్డ్ టైమ్స్ లో ఉండాలి. అందరూ ఒకేసారి తినాలి. మళ్లీ మళ్లీ చెప్తున్నాను కదా, ఒకేసారి తినడానికి వీలు లేని పరిస్థితులు ఉంటే అది వేరే విషయం, కానీ వీలున్నా తినకపోవడం తప్పు. ఇది టైం మేనేజ్మెంట్ లో ఫుడ్ మేనేజ్మెంట్. కానీ మేనేజ్మెంట్ ఆఫ్ ఫుడ్ విత్ టైం. రెండోది ఏం చెప్పాను నేను, ఒకడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు, ఒకడు మెట్టు వెళ్తూ ఉంటాడు, ఒకడు ఏరోప్లేన్ లో వెళ్తూ ఉంటాడు. 3 గతులే, కానీ ఒకడు ఫాస్ట్ గా వెళ్తాడు, ఒకడు మెల్లిగా వెళ్తాడు. ఇక్కడ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క అవసరాలని బట్టి టైం టేబుల్ వేసుకోవాలి. స్పీడ్ గా చేయగలిగేవాడు వాళ్ల లెవెల్కి వచ్చి చెప్పలేకపోతే వాటి చేయలేడు. ఇప్పుడు నేను పీహెచ్డీ చేశాను కెమిస్ట్రీలో అని చెప్పి ఇంటర్మీడియట్ లో నేను పీహెచ్డీలో చేశాను అని చెప్తే ఏమవుతారు వాళ్ళు? అది చూసుకోవాలి. అంటే ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి వాళ్ళు, ఫాస్ట్ గా వెళ్ళనటువంటి వాళ్ళని వాళ్ళ యొక్క స్పీడ్ వచ్చేంత వరకు చేపట్టుకుని నడిపించగలిగేటటువంటి ఓపిక ఉండాలి. మరి ఎటు నడిపిస్తారు? దానికి గురువులు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి ఏం నేర్పించాలి వాళ్ళకి, కాల ప్రవాహంలో తన యొక్క స్వభావము లేకుండా ప్రవహించగలగడం. దాన్ని నేచర్ ఇస్ ఆల్వేజ్ రైట్ అని నేను అంటాను. అల్లా మాలిక్ అని సాయిబాబా అంటాడు, అమ్మే చూసుకుంటున్నాను రామకృష్ణ పరమహంస అంటాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాని కృష్ణుడు అంటాడు. ఎవరు ఏమన్నా ప్రశ్న ఎవరు చెప్పారని కాదు, ప్రశ్న మీరు అది చేయగలిగారా అంటే, టైం మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీ యొక్క అహంకారం లేకుండా ప్రవహించగలగాలి. దానికి ఏం చెప్పాము, సూర్యోదయ సూర్యాస్త సమయాలలో ధ్యానం చేసుకోవాలి, అది ఫిక్స్డ్ టైం పెట్టుకోవాలి. మళ్ళా ఇంకా ఇప్పుడు రెండు టైమింగ్స్ వచ్చేసాయి మీకు, ఒకటి ఫుడ్కి టైమింగ్స్ వచ్చాయి, రెండు ధ్యానానికి టైమింగ్స్ వచ్చాయి. ఇంకా తర్వాత సమాజంలో ఉన్నాం, కుటుంబంలో ఉన్నాం, కుటుంబం యొక్క నియమాలు ఉంటాయి కొన్ని, సమాజం యొక్క కొన్ని నియమాలు ఉంటాయి, వాటిని ఉల్లంఘించకూడదు. అమెరికాలో ఉన్నటువంటి సమాజ నియమాలను ఇండియాలో పెడతానంటే తంతారు, ఇండియాలో ఉన్నటువంటి సమాజ నియమాలు అమెరికాలో పెడతామంటే కుదరదు. నువ్వు అలా జీవించలేవు అక్కడ, ఒకటి జీవించదలుచుకున్నా ఏకాకి అయిపోతావు, స్లో అవ్వలేవు. అంతేకాదు ముందు కుటుంబం యొక్క నియమావళి, సమాజం యొక్క నియమావళిని చూసుకుంటూ మనకి మనకి అప్పచెప్పినటువంటి బాధ్యతలను కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఏది పంచుకోగలరో ముందు డిసైడ్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జరగటం లేదు అక్కడ. కుటుంబంలో తల్లి తండ్రి పిల్లలు ఉన్నారు, అందరికీ బాధ్యతలు ఉన్నాయిగా, తండ్రికి బాధ్యతలు ఉన్నాయి, పిల్లలకి బాధ్యతలు ఉన్నాయి, భార్యకి బాధ్యతలు ఉన్నాయి, అందరూ కలిసి పంచుకునే బాధ్యతలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి డబ్బు ఉంది, కుటుంబం అంతా కూర్చుని బడ్జెట్ వేసుకోవాలి, డిస్కస్ చేయాలి పిల్లలతో కూడా, మనకు వచ్చేది ఇంత, మన ఖర్చులు ఇంత, ఏం చేద్దాం. ఇది ప్రతిరోజు ఒక సెషన్ ఉండాలి, 15 నిమిషాలు అవసరం అవుతాయి, ఇంకా ఎక్కువ. అంటే దానికి ఏం చెప్తాము, బడ్జెట్ సెషన్, ఎకానమిక్. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియాలి, ఎంత ఖర్చు పెడుతున్నామో తెలియాలి. దాన్నే గవర్నమెంట్ కూడా ఇప్పుడు అదే దారికి వస్తుంది, ఓపెన్ పాలసీ అంటుంది కదా, తెలియాలి ప్రతిదీ. అది తెలియకపోవటం వల్ల గందరగోళాలు వస్తాయి, ప్లస్ బాధ్యతలు ఉండవు. అంటే డబ్బు ఖర్చు పెట్టే బాధ్యత అందరిది, ప్లస్ న్యాచురల్ గా ఒక లీడర్ ఉంటాడు కదా, న్యాచురల్ గా ఫ్యామిలీ హెడ్ విల్ బి ద లీడర్. అదంతా మళ్ళీ కామన్ సెన్స్. అంటే చిన్నపిల్లాడు వచ్చి నేను కాదు క్రికెట్ బ్యాట్ క్రికెట్ మ్యాచ్ అన్ని కొనస్తానంటే ఎట్లా కుదురుతుంది, అది అర్థమైంది కదా. ఇది రెండోది, మూడోది చెప్పాను నేను, బడ్జెట్ సెషన్, టైం మేనేజ్మెంట్. దీని తర్వాత ఏంటి, ఎవరి పనులు వాళ్ళు ఆఫీసులో చేసుకునేది కాకుండా, స్కూల్లో చదువుకునేది కాకుండా, ఇంట్లో చేసుకునేది కాకుండా, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో స్పెషలైజేషన్ కోసం ప్రయత్నించడానికి 2 అవర్స్ చేసుకోవాలి. వాడి వాడి ఫీల్డ్స్ లో డాక్టర్ చదువుతున్నాడు, దానికి కావాల్సిన సబ్జెక్ట్ కొత్తగా నేర్చుకుంటాడు, ఇది రోజు చేసుకోవచ్చు లేకపోతే వారానికి ఒకరోజు చేసుకోవచ్చు ఆ టైం టేబుల్ బట్టి. కానీ ఇవన్నీ ఇన్కార్పొరేట్ అవ్వాలి, అది టైం టేబుల్లో ఇవన్నీ ఉండాలి. అంటే ఏంటి, కుటుంబంలో ప్రతి వ్యక్తి వాడు ఉన్నటువంటి స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి సమాజంలో ఎదగటానికి వాడు ఏం చేయబోతున్నాడో కుటుంబానికి చెప్పి దానికి తగిన వనరులు కానీ దానికి తగిన వాతావరణం కానీ ఏర్పరచుకోవాలి. కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, నాకు MBA చదవాలనుంది, దానికోసం ఏమో 2 లక్షలు అడుగుతున్నాడు, 2 గంటల ప్రోగ్రామ్ కి నాకు 2 లక్షలు ఇవ్వండి అంటే ఆవిడిస్తాడు. మళ్ళా కామన్ సెన్స్ ఉండాలి ఇవంతా చేస్తున్నప్పుడు. కానీ ప్రతి వ్యక్తి ఎంత వయస్సులో ఉన్నా కూడా రేపు చచ్చిపోతానన్నా కూడా ప్లాన్ వేసుకోవాలి. ఇంచేత ఏమి అనుకుంటూ చచ్చిపోతాడో నెక్స్ట్ బర్త్ అదే అవుతుంది అంటాడు కృష్ణుడు. ఇంచేత ఏమి అనుకోకుండా చచ్చిపోతే నెక్స్ట్ బర్త్ లో ఏ లక్ష్యం ఉండదు. ఇప్పుడున్న లక్ష్యహీనమైనటువంటి బతుకులందరికీ కారణం అదే. రిటైర్ అయిపోతారు, రిటైర్ అయిపోయాక ఏంటి, ఇంట్లో వాళ్ళు ఏదైనా కాస్త ప్రేమగా చూసుకుంటే ఓకే, లేకపోతే బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసి ఏం చేస్తారు. ఇది వరకు చాలా బాగుంది, నాశనం అయిపోయింది సమాజం, నువ్వే నాశనం చేస్తున్నావు. ఇలా మాట్లాడుకోకుండా అదే వానప్రస్థాశ్రమం అనేవారు గురువు గారు. వానప్రస్థాశ్రమం అంటే అదే రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు సమాజానికి మారలేదు, వినరు ఎవరు, ఎవడు మొదలెడితే కదా వింటారు, ఎవరు చేయకపోతే ఎవడు వింటాడు. అంతే ఏం చెప్పాను ఇప్పుడు నేను, ప్రతి వ్యక్తి బాధ్యత కుటుంబంలో ఉన్నవాళ్ళది, నువ్వు ఉన్న సామాజిక స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగి తీరాల్సిందే, ఎదగటానికి నువ్వేం చేస్తావు అని డిస్కస్ చేసుకోండి. డిస్కస్ చేసుకుని దానికి కావాల్సిన వనరులు కానీ దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ కానీ క్రియేట్ చేసుకోవాల్సింది చేసుకోండి. ఈ కాలంలో అన్ని చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి, లైబ్రరీ ఫ్రీగా ఉంది, స్టేట్ రీజనల్ లైబ్రరీస్, కంప్యూటర్ నెట్వర్క్ చాలా చీప్ గా వస్తుంది,
ఇక్కడ వనరులు లేవు అనకూడదు, మేము ఆలోచించాం అనాలి. దానికి అవడం ఏం చేయలేదు అంటే టైం మేనేజ్మెంట్ లో దీనికి ఏమని చెప్పుకోవచ్చు, ఫ్యూచర్ ప్లానింగ్. ఫ్యూచర్ ప్లానింగ్ కి, ఫ్యూచర్ వనరులకి, ఫ్యూచర్ కోసం రోజు 2 గంటలు కేటాయించగలిగితే చాలా మంచిది. లేకపోతే వారానికి ఆదివారం సెలవు రోజుల్లోనూ 4-5 గంటలు కేటాయించింది. అర్థమైందా? కొందరు చాలా బిజీగా ఉంటారు వీక్ డేస్ లో. ఓకే, సండే నాడు మీ వన్, లేకపోతే ఎక్స్ట్రా డిగ్రీకో, ఎక్స్ట్రా సర్టిఫికేట్కో, సంథింగ్ ఏదో ఒకటి. ఇది కాటికి కాదు దాపిన వాడు ఇంకా వాడిని మోసుకుపోతున్నవాడు అనుకున్నా ఆ క్షణంలో కూడా వాడు దాన్ని చేస్తూ ఉండాలి. అప్పుడు నెక్స్ట్ బర్త్ లో వాడు చాలా ఫాస్ట్ బర్త్ కి వస్తాడు. ఓ బిల్ గేట్స్ ఏదో అలా అవుతారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మనం క్రియేట్ చేయటం లేదు. ఈ వృద్ధాశ్రమాన్ని పెట్టి ఇంకా నాశనం చేస్తున్నారు. దాన్ని ఎలా ఆపాలో అర్థం అవటం లేదు. వృద్ధాశ్రమంలో ఏం చేస్తున్నాం, వాళ్ళని ప్యాంపర్ చేయటమే కాకుండా వాళ్ళకు బుర్రల్లోకి విషయం ఎక్కిస్తున్నారు. మీ పిల్లలు మంచివాళ్ళు కాదు, నిన్ను చూసుకోవటం లేదు, అది చేయటం లేదని ఆ ఖచ్చితోనే చేస్తారు వాళ్ళు. అసలు ఆలోచించారు ఎవరు కాల ప్రవాహాన్ని అలా ఆలోచించాలి? మనం సమాజంలో జరుగుతుంది కనుక కరెక్ట్ అనుకుంటే అంతటి ఇదొకటి టైం టేబుల్ లో వేసుకోవాలి మీరు ఫ్యూచర్ ప్లాన్స్. ఇదంతా కాకుండా అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆ రోజు బాధ్యతలు ఏంటో తెలుసుకుని ఆ బాధ్యతలు ఎలాగ పూర్తిగా చేసుకుంటారో ప్లాన్ వేసుకోవాలి. స్టూడెంట్ అయితే చదివే ప్లాన్ వేసుకుంటాడు, ఆఫీసర్ అయితే ఆఫీస్ లో ప్లాన్ వేసుకుంటారు, హౌస్ వైఫ్ అయితే ఇంట్లో ఎవరెవరికి ఏమేం కావాలో ఆ టైంకి. ఈ విధంగా కనుక మనం చేసుకోగలిగితే అసలు మీకు కాలమే ఉండదు. అసలు దెబ్బలాడుకోవటానికి, మాట్లాడుకోవటానికి టైమే ఉండదు. ఇంక ఈ ప్లానింగ్తోనే సరిపోతుంది. కళ్ళగే ఇంకో 2 గంటలు వేసరికి, ఇంకో 1 గంట వేసరికి మళ్ళీ తీసుకెళ్ళిపోవాలి. ఈ లోపల ఆదివారం కనుక ఇవాళ కానీ, లేకపోతే నేను జిమ్కి వెళ్ళాలి, ఇంకా ఏం టైం ఉంటుంది ఎవరికైనా. కానీ ప్లానింగ్కి ఈ టైం ఇస్తారనమాట ఆదివారం. ప్లాన్ చేసుకోండి. ఇంకా టైం మేనేజ్మెంట్ అర్థమైంది కదా. ఇంకా కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ధ్యానం. ఆ ధ్యాన స్థితిలో పొద్దున్న సాయంత్రం మీరు ఉన్నటువంటి స్థితిని నిత్య జీవితంలో నిరంతరం లాగడానికి ట్రై చేయాలి. అదే స్థితి. ఏ స్థితి ధ్యాన స్థితిలో? నువ్వేమి కోరుకోవటం లేదు, ఏమి అనుకోవటం లేదు, జరుగుతోంది జరుగుతోంది. ఆ జరుగుతోంది జరుగుతున్నప్పుడు ఒకటి క్రిటిసైజ్ చేసినా బాధపడవు, ఒకడు మెచ్చుకున్నా ఆనందించు. నిష్కంప స్థితి అంటే అర్థం అదే కదా. కానీ ఏం చేయాలో అది చేస్తాం. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ ఆ ఇష్యూ మీద డిస్కస్ చేసుకుంటూ అసలు పని మర్చిపోతాం. ఎందుకంటే అలవాట్లు మారం కదా. కాకరకాయ చేదుగా ఉంటుంది, నేను ఎంతసేపు తింటే ఎలా ఉంది, చేదుగానే ఉంటుంది. కానీ నాకు డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ చేదే కావాలి. ఎవరి ఉపయోగాలు వాళ్ళని ఆ చేదును పక్కన పెట్టేస్తాం, మిగతాది ఉపయోగించుకుంటాం. ఒక్క తినం కదా. ఇంకొక టైం మేనేజ్మెంట్ అర్థమైంది కదా. అంటే టైం మేనేజ్మెంట్ లో మెయిన్ ఏంటంటే ధ్యానస్థితి. ధ్యానస్థితి తర్వాత ఆహారము, ఆహారము తర్వాత బడ్జెట్, బడ్జెట్ తర్వాత ఫ్యూచర్ ప్లానింగ్, డే టు డే ఎఫైర్స్. ఇది వేసి నాకు నెక్స్ట్ చూపించండి. నాకు ఎలా వేస్తారు ప్లానింగ్? చెప్పాను కదా, ప్లాన్ వేసి చూపించండి నాకు. స్వస్తి.